ఈ రోజు చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 1 శ్లోకం 21-22. అర్థము భాష్యము చెప్పినది ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. అందువలన ఈ యుద్ధ రంగమునందు నేను ఎవరితో యుద్ధము చేయవలెనో అట్టి యుద్ధము చేయగోరు వారిని చూచుటకు అవకాశము కలుగును. భాష్యము చెప్పింది ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. కృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను నిర్వాజ్యమైన నిర్వ్యాజ్యమైన కరుణచే తన మిత్రునికి సేవ చేయుట యందు నిమగ్నుడై ఉండెను. అతడు తన భక్తుల యెడ ప్రేమ చూపుట ఎప్పుడునూ మానడు. అందుచేతనే ఇచ్చటనతడు అచ్యుతుడని సంబోధింపబడెను. సారథిగా అండుటిచే రధిక్తుడైన అర్జునుని ఆజ్ఞలను అతడు పాటింపవలయును. అతడందుకు వెనుతీయని కారణమును కూడా అతడు అచ్యుతుడని సంబోధింపబడి ఉన్నాడు. అతడు తన భక్తునికి సారథిగా ఉండు స్థితికి అంగీకరించినందుకును అతని పరమోన్నత స్థితికి లోపము కలిగి ఉండలేదు. అన్ని పరిస్థితుల యందునూ అతడు దేవాది దేవుడుగాను సర్వేంద్రియ ప్రభువుకు ఋషీకేశుడుగాను ఉండెను. ప్రభువునకు అతని సేవకునికి మధ్య గల సంబంధము మధురమును లోకోత్తరమును అయి ఉన్నది. భక్తుడు భగవంతునకు సేవ చేయుటకై సర్వదా సిద్ధుడై ఉండును. అట్లే భగవంతుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశమునకై సర్వదా ఎదురుచూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడుగా ఉండునప్పటికంటే తన విశుద్ధ భక్తుడు తన్ను ఆజ్ఞాపించు ఉత్తమ స్థితిలో ఉండుట ఎందు అతనికి సంతోషం ఎక్కువ. అతడు యజమానుడగుడిచే ఎల్లరూనూ అతని ఆజ్ఞలకు లోబడియే ఎందురు. ఎవరునూ అతన్ని ఆజ్ఞాపించు ఉన్నత స్థితిలో ఉండరు. కాని అన్ని పరిస్థితుల యందును తాను ఎదురులేని యజమానుడే అయి ఉండినను విశుద్ధ భక్తుడు తన్ను ఆజ్ఞాపించుచున్నాడని తెలుసుకున్నప్పుడు అతడు పరమానందము పొందును. భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడైన అర్జునునికి తన సోదరులతోడును దాయాదులతోడును యుద్ధము చేయవలనను అభిలాష లేదు. కాని ఏ విధమైన శాంతి రాయభారమునకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదలచే అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. అందుచే యుద్ధరంగమున నాయకత్వం వహించు వ్యక్తులెవరో తెలుసుకున్నట్టు అతడు కుతూహలపడుచుండెను. యుద్ధరంగమున సంధిచేయు ప్రయత్నమునకు ఎట్టి అవకాశము లేకపోయినను అతడు వారిని మరలా చూచుటకును అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు ఎంత ప్రీతులై ఎందురో కనుగొనుటకును అతడు వాంఛించెను. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాఖయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయ్యం దదాది స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో మొట్టమొదటిసారి కృష్ణుడి ప్రస్తావన వచ్చింది ఈ శ్లోకంలో. దిస్ ద అంటే కృష్ణుడి ఇంట్రడక్షన్ భగవద్గీతలో ఈ విధంగా ఇచ్చారు. దిస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కృష్ణ ఇన్ భగవద్గీత. ఫస్ట్ సారి ఇప్పుడు 20 శ్లోకాల తర్వాత కృష్ణుడి గురించి ప్రస్తావన వచ్చిందనమాట. ఇంతకుముందు వరకు కృష్ణుడి గురించి ఏం ప్రస్తావన రాలేదు, ఇదే ఫస్ట్. సో ఏ విధంగా కృష్ణుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు భగవద్గీతలో? అచ్యుత అంటే తన భక్తులకి ఏదైనా చేయటానికి, ఎటువంటి సేవ అయినా చేయటానికి సిద్ధంగా ఉంటాడు అనే విధంగా కృష్ణుడిని భగవద్గీతలో ఇంట్రడ్యూస్ చేశారు. మనం కనుక ఈ విషయం అర్థమైతే భగవద్గీత అంతా అర్థమైనట్లే. కృష్ణుడు తన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడు అనేది అర్థమైతే మనకు భగవద్గీత అర్థమైపోయినట్లు. ఒకసారి ఒక గురువు ఆయన శిష్యుడికి చెప్పాడనమాట, మీరు రోజు భగవద్గీత చదవండి అని. అయితే ఆయన సరిగ్గా చదువుకోలేదు, ఆయన ఇల్లిటరేట్. సో గురువు చెప్పాడు అని చెప్పి ఆయన రోజు చదువుతూ ఉండేవాళ్ళు. శ్రీరంగంలో ఇది, శ్రీరంగంలో అందరూ కూడా చాలా మంది పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చూసి ఈయన్ని చూసి నవ్వేవాళ్ళు, నీకు భగవద్గీత సరిగ్గా చదవడం కూడా రాదు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. బట్ ఆయన వాళ్ళు ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఆయన తన ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. గురువు గారు చెప్పారు కాబట్టి గురువు యొక్క ఆజ్ఞను పాటించడం కోసం వాళ్ళు ఏమంటున్నా కానీ ఆయన చదువుతూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి ఆయన భగవద్గీత చదువుతూ రోధిస్తూ ఉండేవాళ్ళు. చైతన్య మహాప్రభు చూసి ఆయన ఎప్పుడైతే శ్రీరంగం వచ్చారో ఆయన వెళ్లి చూసి ఆయన అడిగారు, ఎందుకు మీరు ఇలా రోధిస్తూ ఉన్నారు అని. ఆయన చెప్పాడు, నా గురువు గారు మాకు ఆజ్ఞ ఇచ్చారు భగవద్గీత చదవమని, కానీ నాకు భగవద్గీత చదవటం సరిగ్గా రాదు, కానీ ఎప్పుడైతే నేను ఈ పుస్తకం పట్టుకుంటానో భగవద్గీతని, ఈ పైన ఉంటుందన్నమాట బొమ్మ, ఏ విధంగా కృష్ణుడు అర్జునుడి రథసారథి అయ్యాడని చూడంగానే నాకు ఎప్పుడు కళ్ళంటి నీళ్లు వస్తాయి. తన భక్తుడి కోసం ఆయన రథసారథిగా అయ్యాడు, తన భక్తుని కోసం ఒక నిమ్నమైన స్థితిని ఆయన స్వీకరించాడు. అర్జునుడు పైన ఉన్నాడు, కృష్ణుడు కింద ఉన్నాడు. సో తన భక్తుల కోసం ఇట్లా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడని తెలిసి నాకు చాలా అంటే ఆనందం కలుగుతూ ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు. సో అప్పుడు ఇమ్మీడియట్ గా చైతన్య మహాప్రభు ఆయన్ని కౌగిలించుకుని, యు ఆర్ బెస్ట్ అథారిటీ అని, భగవద్గీత భగవద్గీత అంతా చదివితే ఏం రావాలో ఏం తెలుసుకోవాలో నీకు ఆల్రెడీ తెలిసిపోయింది, కాబట్టి నీకంటే ఇంకా పెద్దగా భగవద్గీత అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన కౌగిలించుకున్నారు. అంటే భగవంతుడు ఎంత కరుణామయుడు, ఆయన తన భక్తుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు అనేది మనకు అర్థమైతే భగవద్గీత అంతా అర్థమైపోయినట్టే. ఇది మెయిన్ గా మనకి 9వ చాప్టర్లో వస్తుంది, ఏ విధంగా కృష్ణుడు తన భక్తుల్ని ప్రేమిస్తాడు. 9వ చాప్టర్లో 12వ చాప్టర్లో కృష్ణుడు చెబుతాడనమాట, ఈవెన్ 18వ చాప్టర్లో అట్లా. సో అంటే భగవంతుడు తన భక్తుణ్ణి ఎంతగా ప్రేమిస్తాడు అనేది భగవద్గీత యొక్క సారాంశం. సో అందుకనే ఆ భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ భగవద్గీతలో కృష్ణుడిని ఇంట్రడ్యూస్ చేశారు. భక్తవత్సలుడు అంటే తన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడంటే తను వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కృష్ణ ఇన్ భగవద్గీత మనకి. అంటే ఇప్పుడు ఈ భక్తవత్సలుడు అని చెప్పేసి ఈ శ్లోకం నుంచి మనకు అర్థమైతే యాక్చువల్గా మనకు భగవద్గీత అర్థమవుతుంది. ఇది కనుక అర్థం కాకపోతే మనకు తర్వాత శ్లోకాలు ఏమీ అర్థం కావన్నమాట. మనకి ఇక్కడ ప్రభుపాద వారు కూడా రాస్తూ ఉన్నారు, భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలని చూస్తూ ఉంటాడు, భగవంతుడేమో భక్తుడికి ఎలా సేవ చేయాలని చూస్తూ ఉంటాడు. మనం జనరల్గా భౌతిక ప్రపంచంలో సేవ అంటే మాస్టర్ గొప్పవాడు, సేవకుడు చాలా అంటే అంత అప్రిషియేట్ చేయం సేవకుడు అవ్వటానికి. అందరూ మాస్టర్ అవుదాం అనుకుంటారు భౌతిక ప్రపంచంలో, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ సేవకుడు అవ్వాలనుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా మనం అందరం ఏమనుకుంటున్నాం, ఇంకా ఎలా మనం మాస్టర్ అవుదాం, ఇంకా పెద్ద మాస్టర్ ఎలా అవుదాం, ఇంకా పెద్ద మాస్టర్ ఎలా అవుదాం, చివరికి ఏమనుకుంటున్నాం ప్రపంచంలోనే నేను నెంబర్ వన్ అవ్వాలి, అందరూ నా కింద ఉండాలి, అది మన కోరిక, మనం అంటే మన విష్. ఏదో ఒక రోజు నేను కూడా గొప్పవాడిని అవుతాను, నా కింద కూడా చాలా మంది ఉంటారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఇంకా ఎంత మాస్టర్ ఇంకా పెద్ద మాస్టర్ ఎలా అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే అందరికంటే పెద్ద మాస్టర్ ఎవరు, కృష్ణుడు. ఆయన ఏమంటున్నాడు, నేను సేవకుడిని ఎట్లా అవ్వాలి అనుకుంటున్నాడు. సర్వలోక మహేశ్వరుడు భగవంతుడు ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఎలా సేవకుడిని అవ్వాలి, నేను ఎలా సేవ చేయాలి నా భక్తులకి అని. బట్ మనం మాత్రం నేను ఎట్లా మాస్టర్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే భౌతిక ప్రపంచంలో మాస్టర్కి రెస్పెక్ట్ ఇస్తారు, సర్వెంట్కి ఏమి రెస్పెక్ట్ ఉండదు. మాస్టర్ ఏది చెబితే అది చేయాలి, మాస్టర్ ఇష్టం వచ్చినట్టు, అంటే సేవకుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మాస్టర్ ఏది చెబితే అది చేయాలి. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు శ్రేయోభిలాషి, ఆయన కేవలం జస్ట్ మాస్టరే కాదు, మన ఆనందాన్ని కోరుకునే ఆయన, మన శ్రేయోభిలాషి. కాబట్టి ఆయన అటువంటి మాస్టర్ను మనం స్వీకరించడం అత్యుత్తమం. బై నేచర్ వీఆర్ సర్వెంట్స్, అంటే మనం సహజ సిద్ధంగా మనం సేవకులం, మనం అట్లా క్రియేట్ చేయబడ్డాం, మనం అందరం సేవకులం అన్నమాట. మనం సేవకుడిగా అంటే మనం భగవంతుడికి సేవ చేస్తే సరే, లేదంటే ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉండాలి, సేవ అనేది కంపల్సరీ. కాబట్టి ఇక్కడ ఏమంటారు, మనం మాస్టర్ అంటున్నాము, బట్ ఆ మాస్టర్ ఏమిటి, సేవకుడే. లీడర్ అంటే ఎవరు, సర్వెంట్. వాళ్ళు చెబుతుంటారు కదా పొలిటీషియన్స్, మేమంతా కూడా ప్రజా సేవకులు అని, అవునా కదా. నాయకుడు అంటే ఎవరు, ప్రజాసేవకుడు, అవునా కదా. సో దే ఆర్ సర్వింగ్ డిఫరెంట్ పీపుల్ బట్ దే ఆర్ కాలింగ్ మాస్టర్. సో ఎవ్రీబడి సర్వింగ్ అనదర్ పర్సన్, ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళని సేవ చేస్తూ ఉన్నారు. అంటే పేరు మాత్రం వేరుంది బట్ సేవ, భార్య భర్తకు సేవిస్తూ ఉన్నాడు, భర్త భార్యను సేవిస్తూ ఉన్నాడు, ఆ విధంగా అందరు కూడా ఇలా సేవిస్తూనే ఉన్నారు. లేదంటే కుక్కలను సేవిస్తూ ఉన్నారు, భగవంతుని సేవించకపోతే ఏం చేస్తారు, కుక్కలను సేవిస్తారు. కుక్కలను బయటికి తీసుకెళ్ళటం, దానికి స్నానం చేయించడం, దాన్ని చక్కగా పెట్టుకోవడం, దానికి ఫీడింగ్ చేయటం. ప్రభుపాద చెప్పేవాళ్ళు, ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ యూ వర్షిప్ డాగ్. మనకు పొద్దున్నే లేచి విగ్రహాలను పూజించే అంత టైం లేదు, కానీ కుక్కను పూజించడానికి మాత్రం చాలా టైం ఉంది, అది కూడా పూజే. సో ఈ విధంగా మనం ఎవరో ఒకరిని సేవ చేయాల్సిందే, ఇట్ ఈస్ కంపల్సరీ. బట్ ఎవరికి సేవ చేస్తే మనం ఆనందంగా ఉంటామో తెలుసుకోవాలి. భగవంతుడిని సేవ చేస్తే మనం ఆనందంగా ఉంటాం, వేరే వాళ్ళని సేవ చేస్తే మనం దుఃఖం పొందుతూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో మనం ఎంతమందిని సేవించినా వాళ్ళు ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వరు మన చేత, ఇట్స్ ఎ ప్రిన్సిపల్. మనం ఎంతన్నా సేవ చేయండి, వాళ్ళు ఇంకా సేవ చేయమంటారే కానీ వాళ్ళు మన పట్ల ఏమి సంపూర్ణంగా ఆనందం చెందలేరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడు కొంచెం సేవ చేసినా కానీ మనం చాలా ఆనందం పొందుతాం. మనకి అనేక అంటే యాక్చువల్గా ఈవెన్ రామాయణం కానీ మహాభారతం వీటన్నిటిలో కూడా చూడొచ్చు భగవంతుడు ఎలా సేవ చేస్తూ ఉన్నాడు తన భక్తులకి అని. మన రామాయణంలో చూసినట్లయితే సుగ్రీవుడికి రాముడికి పరిచయం అవుతుంది, అవునా కదా. సో వాళ్ళు ఫ్రెండ్షిప్ మొదలవుతుంది సుగ్రీవుడు రాముడికి మధ్య. అప్పుడు ఏం చెబుతాడంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను వాలిని చంపటానికి, వాలిని చంపిన తర్వాత సీతని కనుక్కోవటానికి నువ్వు నాకు సహాయం చెయ్యి అని. యాక్చువల్గా రాముడికి సుగ్రీవుడేం పెద్ద ఉపయోగం ఏం లేదు, సుగ్రీవుడి కంటే వాలితో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకెక్కువ బెనిఫిట్ రాముడికి. సుగ్రీవుడి కంటే కూడా వాలి చాలా శక్తివంతుడు. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఫస్ట్ సుగ్రీవుడు వెళ్తాడు వాలితో యుద్ధం చేయడానికి. ఫస్ట్ సారి బాగా యుద్ధం జరుగుతుంది, కానీ సుగ్రీవుడు ఓడిపోతాడు. వచ్చి ఆయన అడుగుతాడు, ఏమైంది, నువ్వు నాకు సహాయం చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదని. ఆయన చెబుతాడు, నాకు నీకును వాలికి మధ్య నాకేం తేడా తెలియలేదు, సో పొరపాటు నేను వాలి అనుకుని నిన్ను చంపేస్తే ప్రాబ్లం అని చెప్పేసి అందుకని నేనేం చేయలేదని. నెక్స్ట్ సార్ రెండోసారి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సమ్ ఇండికేషన్ పెట్టుకుని వెళ్తాడు, సో దట్ ఆయన సుగ్రీవుడు అని తెలియటానికి. అప్పుడు రాముడు వాలిని చంపుతాడు వెనక నుంచి. ఇట్స్ ఎ రిస్క్, వాలిని చంపడం అనేది రిస్క్ రాముడికి, కానీ సుగ్రీవుడి కోసం ఆ రిస్క్ తీసుకున్నాడు. సో వాలి అడుగుతాడు, నువ్వేదో చాలా సరైన క్షత్రియుడు అనుకున్నాను, నువ్వు ఇట్లా వెనక నుంచి నన్ను చంపావు అని. అప్పుడు రాముడు చెబుతాడు, నువ్వు చేసిన దానికి ఇంతకంటే ఏమి తగిన శిక్ష అనేది ఏమి లేదు నువ్వు చేసిన దానికి అని చెప్పేసి. అంతేకాకుండా క్షత్రియులు జంతువులను చంపేటప్పుడు వాళ్ళేం ఎదురుగా వచ్చేం చంపరు, వాళ్ళు ఏ విధంగా అయినా క్షత్రియులు జంతువులను చంపచ్చు. సో నువ్వు నా రాజ్యంలో ఒక ప్రజ, సో కాబట్టి ఒక జంతువులాగా నేను చంపాను. సో ఈ విధంగా హీ గివ్స్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు వాలీకి అర్థమవుతుంది ఇతను సామాన్య వ్యక్తి కాదు, ఎందుకంటే వాలీకి అనేక వరాలు ఉన్నాయి. వాలీకి వాలీని యుద్ధంలో ఎవరు ఓడించలేరు, అదొక వరం ఉంది వాలీకి. అలా అనేక వరాలు ఉన్నాయి అనమాట వాలీకి. సో ఒక రకంగా చెప్పాలంటే రాముడికి వాలీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ సుగ్రీవుడి కంటే కూడా. బట్ రాముడు సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేశాడు. అంతేకాకుండా ఈ విధంగా ఓడించిన తర్వాత కూడా అది అంటే సమ్మర్లో అనమాట, ఆ తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం మొదలవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అడవిలో తిరగటం చాలా కష్టమవుతుంది, కాబట్టి సీతను కనుక్కోవడం అనేది పోస్ట్ పోన్ చేస్తారు వర్షాకాలం అయ్యే వరకు. వర్షాకాలం 4 నెలలు, అంతకుముందు 2-3 నెలలు, మొత్తం 7 నెలలు అయిపోతుంది. కానీ సుగ్రీవుడు ఏమి వర్షాకాలం అయినప్పటికీ కూడా సుగ్రీవుడేం బయటికి రాడు. అప్పుడు లక్ష్మణుడు కోపం వస్తుంది, వాట్ ఈస్ దిస్ ఈ ప్రామిస్, సీతని కనుక్కోవడానికి సహాయం చేస్తానని ప్రామిస్ చేశాడు సుగ్రీవుడు రావట్లేదు అని. సో అప్పుడు లక్ష్మణుడు వెళ్తాడు అడగడానికి. సో అప్పుడు తారా వస్తుంది బయటికి. తారా ఎవరు? వాలి భార్య. సో ఆమె చెబుతుంది వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్, మేము కేవలం జంతువులు, మా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయగలం, సుగ్రీవుడు మర్చిపోయాడు, నేను ఆయనకి చెప్పి పంపిస్తాను అని చెప్పి చెబుతుంది. దాన్ని బట్టి మనం చూడొచ్చు అంటే సుగ్రీవుడు తను రాముడికి ఇచ్చిన మాటను కూడా నిలుపుకోలేదు. మళ్ళీ వెళ్ళి లక్ష్మణుడు గుర్తు చేస్తే గానీ అప్పుడు సుగ్రీవుడు రాలేదు. యాక్చువల్గా సుగ్రీవుడి సహాయం లేకుండా కూడా రాముడు సీతను కనుక్కోగలడు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సుగ్రీవుడు రాముడికి ఈజ్ నాట్ ఏ అసెట్, ఈజ్ అ లయబిలిటీ. ఆయనే దానికి ప్లస్ పాయింట్ ఏం కాదు, మైనస్ పాయింట్. ఆయన కోసం వాలిని చంపాల్సి వచ్చింది, ఇంకా చాలా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇంత చేసినా గానీ ఆయన ఏం రావట్లేదు సహాయం చేయడానికి. చివరికి అప్పటికీ సుగ్రీవుడు ఏమని కనుక్కోలేదు సీతని, హనుమంతుడు కనుక్కున్నాడు, ఆయన చీఫ్ మినిస్టర్. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు అనిపించవచ్చు రాముడు గనక బాగా ఆలోచించినట్లయితే సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది, వాలిని కానీ ఇంకా వేరే వాళ్ళని ఏమైనా సహాయం తీసుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. బట్ సుగ్రీవుడు భక్తుడు కాబట్టి రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడు. యాక్చువల్గా సుగ్రీవుడు రాముడు సహాయం చేసిన దానికంటే కూడా రాముడు సుగ్రీవుడికి సహాయం ఎక్కువ చేసి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సుగ్రీవుడు వచ్చి భగవంతుడికి ప్రణామం చేశాడో ఇమ్మీడియట్ గా రాముడు అంతా మర్చిపోయాడు. సుగ్రీవుడు 7 నెలలు వేస్ట్ చేసినా గాని ఆయన సుగ్రీవుడి మీద ఎటువంటి కోపాన్ని ప్రదర్శించలేదు. ఆయన మళ్ళా ఆలింగనం చేసుకుని ఆయన సంపూర్ణంగా క్షమించాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మళ్ళీ అంతేకాకుండా మనకు లేటర్ కూడా చూడొచ్చు ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో రామాయణం, సుగ్రీవుడిని రాముడు చెబుతాడు నువ్వు నాకు 5వ సోదరులు లాంటివి వాడివి అని. అంటే రాముడు సుగ్రీవుడిని ఆ విధంగా స్వీకరించాడు. సో వీటన్నిట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా భక్తులు కూడా భగవంతుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. హనుమంతుడు అనేక కార్యాలను చేశాడు రాముడి కోసం, దేనికైనా సిద్ధంగా. అదేవిధంగా రాముడు ఏం చేశాడు, ఎప్పుడైతే అంతా రామాయణం అంతా అయిపోయిన తర్వాత, పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, రాముడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రాముడితో పాటు వానరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ పెద్ద విందు భోజనం ఏర్పాటు చేశాడు రాముడు. అంటే మొత్తం ఫుల్ అయిపోయారు అన్నమాట, అయోధ్య అంతా నిండిపోయి ఉన్నారు వానరులు అందరూ. సో అందరికి కూడా విందు భోజనం జరుగుతూ ఉంది. సో రాముడు కూర్చుని ఉన్నాడు, అప్పుడు లాస్ట్ లో హనుమంతుడు వస్తాడు. హనుమంతుడికి ఎక్కడ ప్లేస్ ఉండదు, ఎందుకని ఎక్కడ చూసినా కానీ అందరూ కూర్చుని ఉన్నారు, అంత విస్తరణ వడ్డించి ఉంటాయి. అప్పుడు రాముడు తన ప్లేట్ లో నుంచి ఇట్లా బట్టన వేలతో ఇట్లా సగం చేస్తాడు. అదే మనకు అరిటాకులో ఆ సగం మధ్యలో కనిపించేది. రాముడు హనుమంతుడి కోసం తన ప్లేట్ ని సగం చేసి హనుమంతుడు అటేపుని కూర్చున్నాడు, రాముడు ఇటేపుని కూర్చుని ఒకే ఆకులో వాళ్ళు సగం చేసి భోజనం చేశారనమాట. సో ఈ విధంగా అంటే ఎక్కడ ప్లేస్ లేకపోతే భగవంతుడు తన ప్లేట్ లో తన సేవకుడైన హనుమంతుడికి భోజనం పెట్టాడు అనమాట. సో ఈ విధంగా భగవంతుడికి భక్తుల మధ్య అనేకమైన ఇట్లా రిలేషన్షిప్స్ ఉన్నాయి. అదేవిధంగా కృష్ణుడు కూడా ప్రత్యేకించి ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల కోసం అనేక రకాలుగా పాండవులను రక్షించాడు కృష్ణుడు. అదేవిధంగా పాండవులు కూడా కృష్ణుడికి ఎప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి కురుక్షేత్రంలోనే లేటర్ వర్స్ వస్తుంది. లేటర్ అంటే కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత అర్జునుడు జయద్రథుణ్ణి చంపుతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు నెక్స్ట్ రోజు సూర్యాస్తమయ్యేలోపు. అర్జునుడు వెళ్ళి ఆయన హ్యాపీగా ఆయన నిద్రపోతూ ఉంటాడు. కానీ కృష్ణుడు మాత్రం రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు ఎట్లా జయద్రథుని చంపాలి అని. అఫ్కోర్స్ మనం ఇంకో రకంగా చెబితే ఆయన భగవంతుడు, కానీ ఇంకో రకంగా చూడాలంటే ఆయన తన భక్తుడి మీద ప్రేమ వలన ఆయన ఆలోచిస్తున్నాడు ఎన్ని రకాలుగా మనం అర్జునుడిని రక్షించవచ్చు అని. అంతేకాకుండా చివరికి కూడా సూర్యుడిని అస్తమించేట్టుగా అనిపించేట్టుగా చేశాడు కృష్ణుడు సమయానికి ముందే, సో దట్ జయద్రథుడు బయటికి రావడం కోసం. కొంతమంది అంటూ ఉంటారు కృష్ణుడు ఇన్ని మోసాలు చేశాడు కదా అని. ఆయన సూర్యునికి అడ్డం పెట్టి మోసం చేసి చంపేశాడు అని చెప్పేసి, అదేవిధంగా కర్ణుడిని రకరకాల మోసం చేసి చంపాడు అని. సూర్యుడిని అస్తమించేట్టు చేయగలడంటే అతను సామాన్యమైన వ్యక్తి. సూర్యుడిని అస్తమించగలిగిన వ్యక్తిని మనం క్వశ్చన్ చేయగలమా, మన కెపాసిటీ ఏంటి? చాలా మంది కృష్ణుని ప్రశ్నిస్తూ ఉంటారు కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు అట్లా చేశాడని. మన కెపాసిటీ ఏంటి ఆయన్ని ప్రశ్నించడానికి? ఆయన సూర్యుడిని ఆపగలిగితే ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా. మనం సూర్యుడిని ఆపగలమా? మనం ఆపలేము. సో మనం కాముకు కూర్చోవాలి. ఆయన ఆపగలడు అంటే ఏంటి? ఆయన హీ కెన్ డూ సో మెనీ థింగ్స్. వీఆర్ క్వశ్చనింగ్ ఆయన అటువంటి వ్యక్తిని మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో మనం ఒకటి నేర్చుకోవాల్సిందంటే కృష్ణుడు చేసేదాన్ని మనం దేని ప్రశ్నించలేము. మనం చాలా అల్పులము ఆయన్ని ప్రశ్నించడానికి. కృష్ణుడు ఎందుకు రాసలీలు చేశాడు? కృష్ణుడు ఎందుకు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు? 16,000 మందిని పెళ్లి చేసుకుని చూడండి, ఎవరన్నా చేయగలరో లేదో. మరి ఆయన చేయగలిగాడంటే ఈ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ. మరి ఎక్స్ట్రాడినరీ ఆయన్ని మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం? మనం చేయలేము, బట్ వీఆర్ క్వశ్చన్. ఎందుకు ఆయన ఇలా చేశాడు? ఎందుకు ఇలాగే చెయ్యాలి? సో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన స్థితికి మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని ప్రశ్నించకూడదు అని. ఆయన డిఫరెంట్, మనం డిఫరెంట్. ఆయన కెపాసిటీ ఇస్ డిఫరెంట్. ఆయన భగవంతుడు, మనం కేవలం సేవకుడు మాత్రమే. సో సేవకుడికి భగవంతుని క్వశ్చన్ చేసే అధికారం లేదు. సో మనకు అనిపించవచ్చు ఇదంతా ఏంటి, ఆయన భగవంతుడు అంట, మనం సేవ చేయాలి, ఆయనే అన్ని రూల్ చేయాలి, ఆయన ఇష్టం వచ్చినట్టు అన్ని చేయొచ్చు, మనం ఏం క్వశ్చన్ చేయకూడదు, మరి ఇంకేంటి అని చెప్పేసి. ఎందువలన ఎందుకు మనం క్వశ్చన్ చేయకూడదు? బికాస్ ఆయన ఏది చేసినా అది మన మంచి కోసమే చేస్తూ ఉన్నాడు. మనకు అర్థం కాకపోవచ్చు కృష్ణుడు ఎందుకు రాసలీలు చేశాడు. సో దట్ ఆయన చూపిస్తాడు ఎంత ఆనందంగా ఉంటారు ఆయన లోకంలో అని. మనకు అది చేయకపోతే మనకు తెలియదు ఎంత ఆనందంగా ఉంటారని. సో మనకు తెలియజేయటం కోసం, ఎటువంటి ఆనందం ఉంది అనేది తెలియజేయటం కోసం అట్లాంటి లీలలు చేయాల్సి వచ్చింది. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తాడు. మనం ఎత్తగలమా? మనం ఎత్తలేము. ఎత్తనప్పుడు మనం కాము కూర్చోవాలి. వీ షుడ్ నాట్ ఆస్క్ ఎందుకు ఆయన ఎత్తాడు. ఇప్పుడు చిటికిన వేలతో 7 రోజులు కొండను ఎత్తగలిగాడంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా. మనం అట్లాంటి వ్యక్తులు ఎంతమంది చూస్తున్నాం? ఎంతమంది ఎత్తుతున్నారు కొండల్ని 1 వీక్? కొండలతో సహా మహాయితే 500 కేజీలు కూడా ఎత్తలేరు ఈ రోజున ఎవరు కూడా. బట్ వీఆర్ క్వశ్చనింగ్ అటువంటి వ్యక్తి మరి అంటే 7 రోజులు చిటికిన వేలతో కొండను ఎత్తగలిగాడు అంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా. మరి ఆ సామాన్యం కాని వ్యక్తిని మనం సామాన్యమైన తెలివితేటలతో ఎలా అర్థం చేసుకోగలం? సో అది తేడా అనమాట. మనకి ఇంద్రియాలు దోషపూరితాలు, కృష్ణుని ఇంద్రియాలు దివ్యమైనవి. సో మనం ఈ భౌతికమైన ఇంద్రియాలతో దివ్యమైన వ్యక్తిని మనం అర్థం చేసుకోలేము. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం కృష్ణుణ్ణి అర్థం చేసుకోలేము అనుకుంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం కృష్ణుని అర్థం చేసుకోగలమంటే ఎప్పటికీ అర్థం చేసుకోలేము. కేవలం ఆయన కృప ద్వారా మనం కృష్ణుని అర్థం చేసుకోగలం. కృష్ణుని కృప ఉంటే కృష్ణుని అర్థం చేసుకోగలం. కృష్ణుని కృప ఎలా పొందుతాం? భక్తి ద్వారా పొందుతాం. ఎప్పుడైతే మనం భక్తులు అవుతామో కృష్ణుడు తన సర్వస్వాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. సో మనం నిజంగా గొప్ప వ్యక్తి అవ్వాలంటే కృష్ణుడి సేవకుడు నిజమైన గొప్ప వ్యక్తి. ఎందుకని కృష్ణుడి సేవకుడికి కృష్ణుడు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణుడు కంటే గొప్పవాడు. కృష్ణుడు అందరికంటే గొప్పవాడు అయితే కృష్ణుడు భక్తుడు ఆయన కంటే గొప్పవాడు. సో నిజంగా మనం ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే కృష్ణుడు భక్తులు అవ్వాలి. ఆ విధంగా తెలిసినా కానీ కృష్ణుడు భక్తులు అవ్వడమే అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైన పొజిషన్. అందరూ అనుకుంటున్నారు ఎట్లా ఉన్నతమైన పొజిషన్ పొందాలని. సవై పుంస పరోధర్మో యదో భక్తి రదోక్షజే అహైతుకి అప్రతిహత ఏయాత్మ సుప్రసీదతి సుప్రసీదతి. మనం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే మనం అహైతుకి భక్తి చేయాలి, అదోక్షజునికి. అప్పుడే మనం కంప్లీట్ గా సాటిస్ఫై కాగలం. లేదంటే మనం ఎప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో దాన్ని మనం అనుకోవచ్చు, మరి సేవ అంటే చాలా కష్టంగా ఉండొచ్చేమోనని. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది సేవ అంటే ఏం చేయడం? భగవంతుడి నామాలను కీర్తించడం, శ్రవణం, కీర్తనం, విష్ణువు స్మరణం, భగవంతుడి గురించి వినటం, భగవంతుడి నామాలను కీర్తించడం, ప్రసాదం తీసుకోవటం. దీంట్లో ఏం పెద్ద కష్టమైన లేవు. మనం చేస్తున్నాం రోజు సిటీ బస్సులో నుంచి గంటసేపు గంటన్నరసేపు వెళ్తున్నావు, గంటన్నరసేపు వస్తున్నావు, రోజు వెళ్తున్నావు. అక్కడ చాలా మంది మనని నచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ వస్తే అవి అనుకుంటున్నాం చాలా మంచిది, నైస్, వెరీ నైస్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ మనం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్, దాన్ని మాత్రం మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏది బ్యాక్ బ్రేక్ అయిపోయి చాలా కష్టపడి గంటల తరబడి అక్కడ వాళ్ళకి మనం తిట్లు తీసుకుంటా, దాన్ని మాత్రం మంచి సేవ, ఆహ్, ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. అంతేకాబట్టి ఈ మధ్య వాళ్ళు మెడలో కూడా ఒకటి వేస్తున్నారు, మెడలో ఏదైనా ఉందంటే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ సమ్వన్. అంటే అది మనం చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాం. మెడలో ఒకటి ఉందంటే ఓబో జాబ్ చేస్తున్నాడు అది ట్యాగ్ అనమాట. బట్ భగవంతుడి సేవకుడు అంటే సపోజ్ తిలకం పెట్టుకున్నాం అనుకోండి, భగవంతుడి సేవకుడు అందరూ ఓ ఈయనేంటి ఈయన, ఓ మీరేంటి బాగా పూజ చేస్తారా, భగవంతుడిని నమ్ముతారా, ఎక్కడ చెప్పారండి భగవంతుడు ఉన్నాడని అని అడుగుతారన్నమాట. బట్ అది మాత్రం చక్కగా పైకి కనిపించేట్టుగా ట్యాగ్ మనం వేసుకుని మెళ్ళలో వెళ్తూ ఉన్నాం. చివరికి దానివల్ల ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్. ఒక సిమ్టమ్ ఏంటంటే ఈరోజు ఫ్రస్ట్రేషన్ వస్తుందని, ఎవరు కూడా లాంగ్ టర్మ్ ఏ జాబ్ చేయట్లేదు. అంటే ఏంటి? ఆ జాబ్ నచ్చట్లేదనే కదా. జాబ్ మారుతున్నారంటే ఏంటి? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా లేరు అని. సో ఇట్లా మనం ఎప్పటికీ జాబ్ మార్చాల్సిందే, ఎప్పటికీ సేవలు మార్చాల్సిందే, చివరికి కృష్ణుడి సేవ చేసే వరకు మనం సేవలు మార్చాల్సిందే. వేరు వేరు మెడలో వేరు వేరు వేసుకోవాల్సిందే. ఈ జన్మలో పోతే వచ్చే జన్మలో అయినా అట్లా జన్మ జన్మలకి వేసుకుంటానే ఉండాలి. అదే మనం కృష్ణుడి సేవ చేస్తే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. అది చేస్తే చాలు, ఫైనల్ ఫినిష్, అకౌంట్ క్లోజ్. లేదంటే మళ్ళీ ఇలా జన్మ జన్మలకి మళ్ళీ వేరు వేరు వాళ్ళని సేవ చేస్తూనే ఉండాలి. ఎందుకని మనం శాశ్వతంగా కృష్ణుడి సేవకులం. మనం అది తెలుసుకుంటే తొందరగా మనం, కొంచెం లేటుగా తెలుసుకుంటే అప్పటి వరకు మనం వేరే అన్ని మెడల వేసుకు తిరగాలి. ఇంకో రకంగా చెప్పాలంటే మనం కృష్ణుడి సేవ చేస్తే వేరే అన్ని వదిలేయాల అవసరం లేదు. కృష్ణుడి సేవ అనేది అహైతుకి అప్రతిహత, అంటే కంటిన్యూస్ గా చేయొచ్చు. మనం ఎక్కడున్నా చేయొచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా చేయొచ్చు. భగవంతుని సేవ అంటే భగవంతుని గురించి వినటం ద్వారా, భగవంతుని గురించి ఆలోచించడం ద్వారా స్టార్ట్ అవుతుంది. సో మనం భగవంతుని గురించి ఆలోచించడానికి, ఆయన థింక్ చేయడం కోసం మనం ఉన్న పరిస్థితి మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. కొన్ని కొన్ని జాబులకి కొంతమంది ఎలిజిబిలిటీ ఉండదు, ప్రతిదానికి ఎలిజిబిలిటీ అడుగుతారు. మినిమం 10th పాస్, 60% ఉండాలి, ఇంకా 4-5 క్వాలిఫికేషన్స్. బట్ కృష్ణుడు అంటున్నాడు యువర్ ఆల్ క్వాలిఫైడ్, అందరూ క్వాలిఫైడ్ అన్నారు. ఎవ్రీబడీ కెన్ డూ సర్వీస్, ఏ ఏజ్ నుంచి అయినా చేయొచ్చు, నో ఏజ్ లిమిట్, నో ఏజ్ బార్, నో రిటైర్మెంట్, రిటైర్మెంట్ లేదు దీంట్లో. దిస్ ఈజ్ ద రియల్ సర్వీస్. మనం అట్లా సేవ చేస్తే అటువంటి భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు మనల్ని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇక్కడ మనకి ఈ శ్లోకం నుంచి తెలుసుకుంటున్నాం. పాండవులేమి నష్టపోయింది ఏమీ లేదు కృష్ణుడి సేవ చేసి. మనం చూడండి ఎవరైనా సరే కృష్ణుడి సేవ చేసి ఎవరు నష్టపోయారు? స్క్రిప్చర్లో కానీ మామూలుగా కానీ ఎవరు నష్టపోయారు సేవ చేసి? వాళ్ళు సేవ చేసి ఇంకా ఆనందం పొందుతూ ఉన్నారు. మనం సేవ ఇక్కడ భౌతిక ప్రపంచంలో చేసి అలసిపోతూ ఉంటున్నాం. ముసలాళ్ళు అయ్యేసరికి చాలా కోపం ఎక్కువ, చాలా చికాకు, చాలా భయాందోళనలు ఏమైపోద్దు అని. అందుకనే వాళ్ళు రిటైర్మెంట్ అన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు 50 ఏళ్ళు ఉండేది శాస్త్రం ప్రకారం, తర్వాత 55 చేశారు, తర్వాత 58, 60, 62, ఇప్పుడు 65 చేశారు. అంటే ఏంటి, దే ఆర్ అఫ్రైడ్ మనం పని చేయకపోతే మనం ఎవరు గౌరవించరు, సో ఇంకా ఎక్కువ పని చేస్తూ ఉన్నాం. కొన్నాళ్ళకి ఏమంటారంటే చనిపోయే వరకు అని. బట్ దట్ ఈస్ నాట్ ద, అంటే అది మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సేవ కాదు. సో మనం గనక భగవంతుడిని సేవ చేసి భగవంతుని ప్రసన్నం చేయకపోతే మనం ఎంతమందిని సేవ చేసినా మనం ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ మళ్ళీ జాబులు చేసుకుంటూ ఉండాల్సిందే. సో ఎప్పుడైతే చివరి వరకు జాబ్ చేస్తారో వాళ్ళు 65 ఏళ్ళ వరకు, వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఆ లెక్కలే గుర్తుపెట్టుకుంటారు. ఇంత వచ్చింది, ఇంత వెళ్ళింది, ఇంత కౌంట్ చేశాం, అదే గుర్తుపెట్టుకుని చనిపోతారు. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ అదే అకౌంటెంట్గా మళ్ళీ పుడతారు అనమాట. ఈ విధంగా జన్మాంతరం అట్లా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. యాక్చువల్గా ఇంతకుముందు 50 ఏళ్లకి మొత్తం ఆపేసేసి మిగిలిన సమయం ఏదుంటే అది భగవంతుని స్మరించేవాళ్ళు. కాబట్టి కనీసం చనిపోయే సమయానికి భగవంతుని స్మరించవచ్చు అని. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోతుంది. చివరి వరకు జాబ్ చేసి ఆ లెక్కలు వేసుకుని ఈ లెక్కలు వేసుకుని ఆ విధంగానే వాళ్ళ మైండ్లో కేవలం ఆ లెక్కలే ఉంటాయి. సో రోజు రోజుకి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇంకొన్నాళ్ళకి చివరికి లాస్ట్ మినిట్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు, చేయాల్సి వస్తుంది అలా. ఎందుకని, భగవంతుడికి సేవ చేయట్లేదు కాబట్టి మనం వేరే వాళ్ళకి చాలా కష్టరీతిలో సేవ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు అగ్రికల్చర్ అంటే చాలా సింపుల్గా వాళ్ళ జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ 8 గంటలతో స్టార్ట్ అయింది, 11 అవర్స్, 12 అవర్స్, నౌ 16 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకని, భగవంతుణ్ణి సేవించట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ సేవ చేయాల్సి వస్తుంది. మనం ఎంతైతే భగవంతుడు విముఖంగా ఉంటామో అంత ఎక్కువ భౌతికమైన సేవ చేయాల్సి వస్తుంది. గొడ్డు చాకరీ అనమాట. చివరికి ఏంటి ఫలితం, ఏమీ లేదు. చనిపోయేటప్పుడు అంతా వదిలేసి వెళ్ళిపోయేది, ఏది ఒక చిల్లిగవ్వ కూడా తీసుకెళ్ళాం. ఈ విధంగా రోజు రోజుకి పరిస్థితి చాలా దారుణంగా అవడానికి కారణం ఏంటి, ఎక్కువ మంది భగవంతుడు సేవ చేయట్లేదు. రోజు రోజుకి వాళ్ళు ఇంకా విముఖంగా ఉన్నారు. కానీ కలియుగంలో భగవంతుడి సేవ చేయడం చాలా సులభం. కేవలం ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం ద్వారా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, చాలా సింపుల్. దీనికే మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కేవలం 4 ఉంటే చాలు. ఇంత సులభమైన మార్గం చెప్పారు. కలౌ దోషే నిధే రాజన్ అస్తికి ఏకో మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజేత్. కలియుగం అన్ని కూడా దోషాలతో కూడుకునున్నది, కానీ దాంట్లో ఒక్క మంచి గుణం ఉంది. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజేత్. కేవలం కృష్ణుని కీర్తన చేయటం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు. ఎందుకనంటే కలియుగంలో అంత వీక్ కాబట్టి ఎగ్జామ్ పేపర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. జస్ట్ కేవలం భగవంతుడి నామం స్మరిస్తే చాలు, మీరేమి యోగా చేయవలసిన లేదు, తపస్సు చేయవలసిన లేదు, తలకిందులుగా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి. మనం అంత్యకాలంలో భగవంతుడి నామాన్ని స్మరిస్తే చాలు అని. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, పాండవులు భగవంతుడి భక్తి చేస్తే ఏమి కోల్పోలేదు. రేదర్ పాండవులకి ఏదైనా చేయడానికి భగవంతుడు సిద్ధమయ్యాడు. అదేవిధంగా మనం భగవంతుని భక్తి చేస్తే మనం కోల్పోయేది ఏమీ లేదు. భగవంతుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు, మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ఇది భగవద్గీత యొక్క సారాంశం. కాబట్టి భగవద్గీతలో ఈ విధంగా కృష్ణుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే 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 రామో 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 హరే హరే